షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగింది. బాయీజీ వద్ద ఒక పరిచయపు ఉత్తరాన్ని తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. మన్మాడు కోపరగాం దాటిన పిమ్మట టాంగాను బాడుగకు మాట్లాడుకుని షిరిడీకి పోతున్నాడు. మన్మాడు కోపరగాం దాటి టాంగా షిరిడీని సమీపిస్తుండగా మసీదుపై రెండు పెద్ద జెండాలు సోమిదేవస్వామికి కనిపించాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్య అలంకారాలతోనూ ఉందురు. కానీ పై పై గుర్తులు బట్టి ఏ యోగి యొక్క గొప్పతనాన్ని కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయూ వేరే పందాగా తోచింది. రెండు పతాకాలు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు, దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నాడు. ఇట్లు ఆలోచిస్తూ షిరిడీకి పోవుట మానుకుని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులతో చెప్పాడు. వారు అతనితో ఇట్లన్నారు, అట్లయినా ఇంత దూరము వచ్చితే వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకుపడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందేదవు అన్నారు. సోమదేవస్వామి గాబరా పడి ఇట్లన్నాడు, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు, అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనుకున్నాడు. ఇట్లనుచూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీకి పొమ్మన్నారు. అట్టి వక్ర ఆలోచనను మానమన్నారు. బాబా జెండాలను గాని తక్కిన వస్తువులను గాని ఆడంబరములను గాని కీర్తిని గాని లక్ష్య పెట్టని వారు అని చెప్పారు. అవన్నీ భక్తులు సమర్పించినవే గాని ఆయనకు ఏ సంబంధము లేదన్నారు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చారని చెప్పారు. తుట్టతుదకు ప్రయాణాన్ని సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచేటట్లు చేశారు. సోమదేవస్వామి మసీదు దిగువు నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు చలించిపోయింది. అతని కండ్లు నీటితో నిండిపోయాయి. గొంతు ఆర్చుకొని పోయింది. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాయి. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని సోమదేవస్వామి తన గురువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు బాబా పాదధూళిలో దొర్లాడుటకు తహతహలాడాడు. బాబా దర్శనం కొరకు దగ్గరికి పోగానే బాబా కోపంతో, ఈ జెండాలను ప్రదర్శించుకునే సాధువును చూడడానికి ఏమున్నది, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు, ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచున్నారో అట్టివారి దర్శనాన్ని ఎందుకు చేయవలెను, ఇక్కడొక నిమిషం కూడా ఉండవద్దు అని కోపగించుకున్నారు. సోమదేవస్వామి మిగులు ఆశ్చర్యపడ్డాడు. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకున్నాడు. బాబా ఎంత సర్వజ్ఞుడో ఎంతటి మహానుభావుడో గ్రహించాడు. బాబా కొందరిని కౌగులించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదాన్ని ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరుచుట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినంగా చూచుచున్నారో అతనికి తెలియలేదు. తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగ్గా ఉన్నదని గ్రహించాడు. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించాడు. తాను బాబాను నిందించినందువల్లే బాబా తనపై కోపించాడని గ్రహించాడు. కొన్నాళ్ల సేవ తర్వాత బాబా అతనిని ఆశీర్వదించాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించారు. ఒకనాడు సాయిబాబా మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపురు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను దర్శించడానికి వచ్చాడు. అతనితో ఘోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చటి నుంచి లేవబోయాడు. కాని బాబా అతనిని వారించాడు. స్త్రీలు వచ్చి బాబా దర్శనాన్ని చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకున్నది. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూచి చలించిపోయాడు. నానా యొక్క చాంచల్యాన్ని చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లన్నారు, నానా అనవసరంగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. అవి చేయు పనులలో మనము జోక్యము కలుగజేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించియున్నాడు, కావున అందరినీ చూచి సంతోషించుట మన విధి. క్రమంగా మెల్లగా మనస్సు స్థిరపడి శాంతిస్తుంది. ముందు ద్వారము తెరిచియుండగా వెనక ద్వారము గుండా ఎందుకు పోవలెను? మన హృదయము స్వచ్ఛముగానున్నంత వరకు ఏమీయో దోషం లేదు. మనలో ఏ చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరవలదు అని చెప్పారు. శ్యామ అచ్చటనే ఉన్నాడు, కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాడు. ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగాడు. ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వాన్ని గురించి నానా చెప్పాడు. బాబా చెప్పిన దాని భావాన్ని నానా ఇట్లు చెప్పసాగాడు. మనస్సు సహజంగా చంచలమైనది, దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును, శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కాని మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమంగా నెమ్మదిగా సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కాని వానిని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలంగా వాని నడిచి సరిగ్గా నుంచుకొనవలను. నేత్రములు అందమైన వారిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయములు సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో నీవు కూడా భగవంతుని జ్ఞాపకం ఉంచుకొనవలెను. బాహ్యేంద్రియములను మాత్రమే స్వాధీనపరుచుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశించదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములు ఇష్టం వచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదాన్ని చేరగలము. అదియే మన గమ్యస్థానము, అదియే మన నిజమైన యావాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుటయే లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. భక్తులకాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగుజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు కాకాసాహెబ్ దీక్షిత గురించి తెలియపరిచారు. మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించాడు. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాడు. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాడు. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాడు. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువు చేశాడు. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకున్నాడు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితకు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ని కలిశాడు. ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయాన్ని గురించి వర్ణించాడు. వందల కొద్దీ మందులు దానిని నయము చేయలేకపోయాయి. కాలు నొప్పియు కుంటితనము పోవలనన్న అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చాడు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతాన్ని విశదపరిచాడు. సాయిబాబా తన భక్తుని సప్త సముద్రాల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకుని వచ్చేవాడని చెప్పాడు. ఒకవేళ వాడు సాయి భక్తుడు కానిచో వాడు సాయి చేత ఆకర్షింపబడడని, వాడు సాయి దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశాడు. ఇదంతయు విన్న కాక ఆసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనాన్ని బాగుచేసి శాశ్వతమైన ఆనందాన్ని కలుగుజేయమని వేడుకుంటాను అని నానాసాహెబ్తో చెప్పాడు. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాడు. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకే బాలాసాహెబ్ మిరీకర్. ఇతడు కోపర్గాంకు మామల్తాదారు. ఇతను కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్కు వచ్చియున్నారు. ఎలక్షను పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడీ పోవడానికి నిశ్చయించుకున్నాడు. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట సిరిడీకి పంపవలనా అని ఆలోచించుచున్నారు. సిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడి ఉన్నాడు. అంతలో అహ్మద్నగర్లో ఉన్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు, శ్యామాను తన భార్యతో కూడా రావలసిందనియు టెలిగ్రాము ఇచ్చి ఉన్నారు. బాబా ఆజ్ఞను పొంది శ్యామా అహ్మద్నగరు చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకున్నాడు. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ ఫాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరింటికి పోయి కాకాసాహెబ్ దీక్షితును కలిపారు. వారిని సిరిడీకి తీసుకుని వెళ్లమని ప్రార్థించారు. కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకర్లకు శ్యామా అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేశారు. సాయంకాలము శ్యామా మిరీకర్ల వద్దకు పోయాడు. వారు శ్యామాకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగజేశారు. శ్యామా కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలని నిశ్చయించారు. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాలాసాహెబ్ మిరీకర్ తన వద్దనున్న పెద్ద బాబా పటాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపించాడు. కాకాసాహెబ్ సిరిడీకి పోయి ఎవరినైతే దర్శించాలని నిశ్చయించుకున్నారో ఆ సాయినాథుడే పటము రూపంగా అచ్చట తనను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆనందపడ్డాడు. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకర్ వద్దకు పంపాడు. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటాన్ని కాకాసాహెబ్ శ్యామాల ద్వారా సిరిడీకి పంపడానికి నిశ్చయించారు. 10 గంటలకు వారు స్టేషన్ను చేరుకుని టికెట్లు కొన్నారు. బండి రాగానే సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేదు. అదృష్టవశాత్తు ఆ బండి యొక్క గార్డు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క స్నేహితుడు. అతడు వారిని 1st క్లాసులో కూర్చుండబెట్టాడు. వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గాన్లో దిగారు. వారు బండి దిగగానే అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ కనిపించాడు. ఆయన కూడా సిరిడీకి పోవడానికి అక్కడ ఉన్నాడు. అందరూ ఆనందించారు. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ కౌగులించుకున్నారు. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట సిరిడీకి బయలుదేరారు. సిరిడీ చేరి బాబా దర్శనము చేయగానే కాకాసాహెబ్ మనస్సు పులకరించింది. అతని నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతడు ఆనందంతో పొంగి పొరలుచున్నాడు. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లుగా, వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాని పంపినట్లుగా తెలియజేశారు. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాడు. షిరిడీలో ఒక భవంతిని కట్టి దానినే తన నివాస స్థలంగా చేసుకున్నాడు. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలు లెక్కలేనన్ని కలవు. వాటి అన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను బాబా వాగ్దానంతో ముగించెదము. బాబా కాకాసాహెబ్ దీక్షిత్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అని వాగ్దానమిచ్చారు. ఆ వాగ్దానం సత్యమైంది. ఎన్నో సంవత్సరాలు బాబాతో ప్రగాఢమైన అనుబంధాన్ని పెంచుకున్న కాకాసాహెబ్ దీక్షిత్ బాబా అనుగ్రహం వల్ల సునాయాసంగా తన జీవనయాత్రను ముగించాడు. అది 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో హేమాడ్ పంత్తో కలిసి బాబా గురించి మాట్లాడుతూ, బాబా లీలల గురించి ముచ్చటించుకుంటూ, సాయిబాబా ఎందే మనస్సు లీనం చేసిన క్షణంలో తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేకుండా, ఎట్టి చికాకు పొందకుండా ప్రాణములను విడిచాడు.